Your station, 90.1 NBC FM.
మంచి మీరు వింటున్నారు జనరంజని. ప్రతి శనివారం 12 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే మా ఈ కార్యక్రమాలు మీరు ఆస్ట్రేలియాలో మీ ఐఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా 02808056 57 నెంబర్కి కానీ 1300 234 138 నెంబర్లకు కానీ డయల్ చేసి వినవచ్చు. అంతేకాకుండా వేరే దేశం నుంచైనా వినాలనుకునే వారు మా ఈ కార్యక్రమాలు www.janaranjani.com.au వెబ్సైట్కి విజిట్ చేసి అక్కడ లైవ్ రేడియో క్లిక్ చేసి కూడా వినవచ్చు. అంతేకాకుండా జరిగిపోయిన కార్యక్రమాలన్నీ ఆర్కైవ్స్లో సేవ్ అయి ఉంటాయి. మీరు మా వెబ్సైట్లో ఆర్కైవ్స్ క్లిక్ చేసి పాత ప్రోగ్రామ్స్ కూడా వినవచ్చు. ఇవాల్టి కార్యక్రమం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి భాష సాంస్కృతిక శాఖ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారం 2025 అందుకున్న డాక్టర్ చింతలపాటి మోహన మురళీకృష్ణ గారితో తెలుగు సాహిత్యం గురించి చర్చ. మరి ముందుగా ఒక భక్తి గీతం విందామా? మది శారదాదేవి మందిరమే. దీని రచన, ఈ గాన రచన మల్లాది గారు, గానం ఘంటసాల గారు, పివి శ్రీనివాస్ గారు, రఘునాథ్ పాణిగ్రాహి గారు, రాగం కళ్యాణ్.
సాధనలు దేవి పూజ నాద సాధనలు దేవి పూజ నాద సాధనలు దేవి పూజ నాద సాధన నాద సాధన నాద సాధన
Thank you.
Listening to 90.1 NBC FM.
ఇవాల్టి కార్యక్రమం మొదలుపెట్టే ముందుగా జనరంజని ఇవాల్టి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన డాక్టర్ విజయ వడ్డాలి గారు, డాక్టర్ శంకర్ వడ్డాలి గారికి కృతజ్ఞతలు చెప్తోంది. వీరికి వారి కుటుంబానికి అంత మంచి జరగాలని జనరంజని కోరుకుంటుంది. టుడే స్పాన్సర్స్ డాక్టర్ విజయ వడ్డాలి, డాక్టర్ శంకర్ వడ్డాలి. Generally thank the family and wish them all the best. Thank you again. Mari ivanti karyakramam modalu peddama. Ivanti karyakramam vachesi Dr. Chintalapati Mohana Murali Krishna garu telugu sanskrutam gurinchi, upanishadul gurinchi, vedantal gurinchi manto chakati vishayalu share chestunnaru. Avanni manam share chesukune mundu ayan gurinchi koncham telusukundam. Sri Dr. Chintalapati Mohana Murali Krishna garu is a well-known Telugu scholar, poet, kavi, eminent speaker, teacher, and motivator for many Telugu people around the globe, especially in USA, Australia, Malaysia, and Singapore. Dr. Chintalapati Murali Krishna garu has participated in our Janaranjani radio broadcast programs as a special guest on voluntary basis and has shared extensive talks of deep aesthetic value and high quality content. Dr. Chintalapati garu has participated regularly in our Avadhana Ranjani programs as Sanchalakulu and has added lot of literary value to our programs. Dr. Chintalapati garu has mentored some of our team members in Telugu Chandasu and poetry writing as well. He spends vast number of hours to do corrections to our newly created poems and explains or corrects our grammatical issues or imperfections. Dr. Chintalapati garu is currently lecturing many students online on voluntary basis who enrolled as correspondent students of various universities into Telugu literature courses. He teaches regularly about prabandhams, puranalu, grammar, linguistics and semantics on voluntary basis. And he's an authentic content creator on social media for very many versatile topics. Dr. Chintalapati garu has done extensive lectures on Adhunika Sahityam, Prachina Sahityam and developed many YouTube videos of high quality content of contemporary value to educate the current youth about Sanatana Dharma. He was given several titles in many events, including the latest title of Kavya Kala Prapurna. His kavyalu such as Siri Divyalu are real masterpieces and deserve more wider reach as classroom textbooks and resources. As a person, Dr. Chintalapati garu is highly respected for his expertise, experience, excellence and enthusiastic help to one and all to promote Telugu language to people of all ages. We wish him all the best. And thank you, Dr. Chintalapati garu. Ivalla maaku meeru ee Telugu samskruti gurinchi enno vishayalu share chesukobothunnaru. Munduga Vedanta vishayalu gurinchi maaku
జనరంజని శ్రోతలకు నమస్కారం. వేదాంత విషయాలను చర్చించేటప్పుడు కొంత నిబ్బరం కావాలి, ఓర్పు కావాలి, వినడానికి చెప్పడానికి కూడా ఓర్పు కావాలి, అవగాహనకు సంసిద్ధులై ఉండాలి. ఇక్కడ చెప్పేటువంటి అంశం ఉపనిషత్తుల గురించి, బ్రహ్మసూత్రాల గురించి ఉన్నటువంటి ప్రాథమిక విచారణ ఇక్కడ చెప్పబడుతూ ఉంది. నిత్యము, శుద్ధము, నిర్మలము, అద్వితీయము, సజాతీయ, విజాతీయ, స్వగత, భేదరహితము, నిర్గుణము అయిన ఆత్మతత్వాన్ని బోధించే వేదభాగాలకు ఉపనిషత్తులు అని పేరు. ఇవి వేదాలలో చివర ఉండటం చేత వీటికి వేదాంతములు అని కూడా పేరుంది. ఈ ఉపనిషత్తులలో అద్వితీయాత్మతత్వమే కాకుండా అలాంటి ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి తగిన చిత్తశుద్ధిని కలిగించే అనేక సగుణ బ్రహ్మోపాసనలు కూడా చెప్పబడ్డాయి. ఆయా ఉపనిషత్తుల్లో చెప్పిన అనేక విషయాలను సమన్వయించి వాటి అర్థం ఎలా గ్రహించాలో చెప్పడానికి శ్రీ బాదరాయణులు బ్రహ్మసూత్రాలు రచించారు. మొత్తం సూత్రాల సంఖ్య 555. ఈ సూత్రాలు 4 అధ్యాయాలుగా విభజించబడ్డాయి. ఒక్కొక్క అధ్యాయంలో 4 పాదాలు. పాదంలో ఉన్న కొన్ని సూత్రాల సముదాయంలో ఏదో ఒక ఉపనిషత్ ప్రతిపాదిత విషయాన్ని గురించి చర్చ చేయబడుతుంది. ఏక విషయ సంబద్ధాలైన ఆ సూత్రాలకు అధికరణం అని పేరు. ఇలాంటి అధికరణాలు మొత్తం 191 ఉన్నాయి. అధికరణంలో ఉండే సూత్రాల సంఖ్య విషయంలో మాత్రం నియమం లేదు. 1 ఉండొచ్చు, 2, 3 ఉండవచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కొన్ని అధికరణాలలో ఏదో ఒక ఉపనిషద్ వాక్యాన్ని తీసుకొని దీనికి అర్థం ఏం చెప్పాలి అని చర్చించబడుతుంది. కొన్నింటిలో ఏదైనా ఒక విషయం గ్రహించి చర్చించబడుతుంది. ఆ విధంగా గ్రహించబడిన వాక్యానికి లేదా చర్చకు గ్రహించిన అంశానికి విషయం అని పేరు. ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అని ముందుగా సంశయం కలుగుతుంది. దానికి విషయం అని కూడా పేరు. ఇలా దీనికి అర్థం చెబితే బాగుంటుంది అని కొన్ని యుక్తులతో ముందుగా ఒక పక్షం చూపబడుతుంది. దానికి పూర్వపక్షం అని పేరు. పూర్వపక్షంలో చెప్పిన యుక్తులన్నింటినీ వరుసగా ఖండిస్తూ మరొక పక్షం స్థాపించబడుతుంది. దానికి ఉత్తరపక్షం లేదా సిద్ధాంతం అని పేరు. అసలు ఈ విషయాన్ని ఇక్కడ చర్చించవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ శాస్త్రంతోనూ అధ్యాయ పాదాదులతోనూ వెనక అధికరణంలో చెప్పిన దానితోనూ దీనికి సంబంధం ఏమిటి అనే ప్రశ్నకు చెప్పే సమాధానం సంగతి. ఈ విధంగా ప్రతి అధికరణంలోనూ 5 అంశాలు ఉంటాయి. విషయో విషయశ్చైవ పూర్వపక్షస్తదోత్తరం సంగతిశ్చేతి పంచాంగం శాస్త్రేధికరణం శృతం అని బాదరాయణుడు రచించిన ఈ బ్రహ్మసూత్రాలకు శ్రీ శంకర భగవత్పాదుడు ఉదాత్తము, ప్రసన్న గంభీరము, శైలిలో నిరుపమానము అయిన విస్తృత వ్యాఖ్యారూపమైన భాష్యం రచించి ఔపనిషదమైన అద్వైత సిద్ధాంతాన్ని విశదీకరించారు. శారీరకుణ్ణి అంటే శరీరంతో సంబంధించి ఉన్న జీవుణ్ణి యథార్థ స్వరూపాన్ని గురించి చర్చించే శాస్త్రం అవడం చేత దీనికి శారీరక మీమాంస అని పేరు. దీనిలో మొదటి అధికరణం జిజ్ఞాసాధికరణం. దీనిలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఒకే సూత్రం ఉంది. అయితే శ్రీ శంకర భగవత్పాదులు ఈ సూత్రం అర్థం వివరించడానికి ముందు ఉపోద్ఘాత రూపంలో అనాది సిద్ధంగా లోకంలో ఉన్నది, అద్వైత సిద్ధాంతానికి ఆయువు పట్టు వంటిది అయిన అధ్యాస అనే ఒక విషయాన్ని ప్రతిపాదించారు. ఈ భాగానికి అధ్యాస భాష్యం అని పేరు. ఉపనిషత్తుల్లో తద్విజిజ్ఞాసస్వ సోన్వేష్టవ్యః స విజిజ్ఞాతి సోన్వేష్టవ్యః స విజిజ్ఞాసితవ్యః ఆత్మావే అరే ద్రష్టవ్యః శ్రోతవ్యః ఇత్యాది వాక్యాలు కనబడుతున్నాయి. మోక్షం కావాలనే కోరిక గలవాడు వేదాంత వాక్యాల సహాయంతో అద్వైతాత్మ విచారం చేయాలి. అంటే అద్వితీయాత్మతత్వాన్ని ప్రతిపాదించే వేదాంత వాక్యాల శ్రవణం చేయాలి అని చెప్పే ఈ వాక్యాలు వినగానే ఈ శ్రవణ విధికి విషయం ఏమిటి, దీనివల్ల ఏం ఫలితం లభిస్తుంది, ఈ శ్రవణం చేయడానికి అధికారం ఎవరికుంది, ఈ వాక్యాలకి ఆత్మతత్వానికి సంబంధం ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి. ఆత్మను తెలుసుకోవాలి, దాన్ని గురించి వినాలి అని చెప్పిన శ్రవణాదులకు ఉపయోగించేదే ఈ శాస్త్రం. అంటే ఈ శాస్త్రం చదివినట్లయితే ఆత్మశ్రవణం జరుగుతుంది, తద్వారా ఆత్మదర్శనం కలుగుతుంది. పైన చూపిన 4 ప్రశ్నలకు తగిన సమాధానం లభించే వరకు జిజ్ఞాసువులకు ఈ శాస్త్రం అభ్యసించడంలో, ఈ శాస్త్రం ద్వారా ఉపనిషదార్థ విచారణ చేయడంలో ప్రవృత్తి కలగదు. అందుచేత అనుబంధ చతుష్టయాన్ని నిర్ణయించడం కోసం అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే ఈ ప్రథమ సూత్రం ఉద్దిష్టమైంది. సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవాడు కర్మఫలాలన్నీ అనిత్యాలు, బ్రహ్మజ్ఞానం ఒక్కటే మోక్షం ఇస్తుంది అని శృతి చెబుతుంది కాబట్టి బ్రహ్మజ్ఞానం కొరకు విచారం చేయాలి అని ఈ సూత్రానికి అర్థం. కేవలం జ్ఞానమే ప్రయోజనం అనడానికి వీల్లేదు. నేను కర్తను, నేను సుఖదుఖాది భోక్తను ఇత్యాది రూపంలో ఉన్న అనర్థాన్ని తొలగించడం ద్వారా మాత్రమే జ్ఞానం సుప్రయోజనం అని చెప్పడానికి వీలుంటుంది. అంటే ఈ శాస్త్ర విచారానికి కర్తృత్వ భోక్తృత్వాది అనర్థ నివారణమే ప్రయోజనం అని అర్థం. అయితే ఈ అనర్థం సత్యమైన పక్షంలో అది కేవలం జ్ఞానం చేత తొలగదు. ఉదాహరణకు శుక్తిని అంటే ముత్యపుచ్చిప్పను చూచి వెండి అనే భ్రాంతి కలిగినప్పుడు ఇది వెండి కాదు శుక్తి అనే జ్ఞానం కలిగిన వెంటనే అంతవరకు కనబడిన వెండి తొలగిపోతుంది. అక్కడ ఉన్నది నిజంగా వెండే అయితే అది తొలగిపోయే ప్రసక్తే లేదు. ఈ విధంగా కర్తృత్వ భోక్తృత్వాది అనర్థం భ్రాంతి కల్పితం అయితేనే ఇదంతా భ్రాంతి కల్పితమే ఆత్మీయ సత్యం అనే జ్ఞానం కలిగితే ఆ అనర్థం తొలగిపోతుంది. అలా కాకపోతే ఈ అనర్థం తొలగదు, దీని నుంచి ముక్తే ఉండదు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం కోసం చేసే విచారణ వల్ల అనర్థాలన్నీ నశించి మోక్షం లభిస్తుంది అని చెప్పడం వల్ల అనర్థాలన్నీ భ్రాంతి కల్పితాలే అని చెప్పబడుతోంది. ఆ విషయాన్ని స్పష్టం చేయడం కోసం శ్రీ శంకర భగవత్పాదులు ఈ సూత్ర వ్యాఖ్యానానికి ఉపోద్ఘాతంగా అధ్యాస భాష్యం రచించారు. ఒక వస్తువును మరొక వస్తువుగా చూడడం, లేదా ఈ వస్తువును ఆ వస్తువుగాను ఆ వస్తువును ఈ వస్తువుగాను చూడడం, లేదా ఒకనాటి ధర్మాలను మరొక దాని మీద ఆరోపించడం అధ్యాస. ఈ విషయమే యుష్మదస్మృత్ ప్రత్యయగోచరయో ఇత్యాది భాష్యంలో ప్రతిపాదించబడుతూ ఉంది. కాబట్టి చీకటి వెలుగు కాదు, వెలుగు చీకటి కాదు, అలాగే విషయం విషయ కాదు, విషయ విషయం కాదు అనేటువంటి నిశ్చితాభిప్రాయాన్ని తెలుసుకోవాలి. అలాంటప్పుడు విషయధర్మాలు విషయధర్మాలు ఇతరేతర భావం పొందడం అనేది ఏమాత్రం సంభావ్యం కాదు. అందుచేత నేను అనే ప్రత్యానికి గోచరమైన చిద్రూపమైన విషయం మీద నువ్వు అనే ప్రత్యానికి గోచరమైన విషయాన్ని కానీ దాని ధర్మాలను కానీ ఆరోపించడం, అదేవిధంగా విషయం మీద విషయని కానీ దాని ధర్మాలను కానీ ఆరోపించడం కూడా కుదరకపోవడమే యుక్తం. మొత్తం మీద ఆధ్యాత్మిక ధర్మంలో ఇది నాది ఇది నేను అనేటువంటి కల్పితాలన్నీ కూడా అసత్యాలని గమనించాల్సి ఉంటుంది. ఇది బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రానికి.
You're listening to 90.1 NBC FM.
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ప్రాణనాడులకు స్పందనను సగిన ఆది ప్రణవనా కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి పంచి గానం. నిశ్వాసం కవనం, నా నిశ్వాసం గానం, నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. సరసస్వర సుర చరిగమనము సామవేద సారమిది నిలపాడిన జీవన గీతం.
బాగుంది కదండి. ఇంతవరకు డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ గారు మనతోటి బ్రహ్మజ్ఞానం గురించి, భ్రాంతి గురించి, బ్రహ్మసూత్రాల తాత్పర్యం గురించి చెప్పారు. మరి మనిషి స్వేచ్ఛాపరుడా కాదా, మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మానవ జన్మ లక్షణాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు కొన్ని మనతో షేర్ చేసుకుంటారు.
మనుషులు మానవ జన్మను ధరించిన తర్వాత వ్యవహరించాల్సినటువంటి పద్ధతులలో కొన్ని నియమాలుంటాయి. ముఖ్యంగా సృష్టిలో ఉన్నటువంటి మిగిలిన జంతుజాలమున కంటే, జీవజాలమున కంటే భిన్నమైనటువంటిది మానవ జన్మ. ఎందువల్ల భిన్నమైనది అంటే, మనిషికి బుద్ధియే వరము, మనిషికి బుద్ధియే వరము, మాన్యతగూర్చును విద్య యొక్కటే, మనిషికి బుద్ధియే వరము, మాన్యతగూర్చును విద్య ఒక్కటే, కనుగొనలేని వారు ధనకాంక్షను పైకొని లక్ష్మి కోరి విద్యను కడనుంచకోరెదరు, దైన్యము మాత్రము దక్కువారికిన్ ఘనయశమింతయైన కనకంపు సిరుల్ లవమైన దక్కునే. మానవుడనేవాడికి బుద్ధి అనేది ఒక వరం. ఆ బుద్ధి వలనే మనిషికి గౌరవం లభిస్తుంది. అతనికి విద్య వలన ఎక్కడ లేని సంపద లభిస్తుంది, జ్ఞానము లభిస్తుంది, తెవి లభిస్తుంది. దాన్ని తెలుసుకోలేని వాళ్ళు పై పైకి ధనం కావాలనే కోరికతో లక్ష్మిని మాత్రమే కోరుకుంటూ విద్యకు ప్రాధాన్యత లేదని భావిస్తారు. అలాంటి వారికి కష్టాలే మిగులుతాయి. వారికి ఏమాత్రము కూడా కీర్తి లభించదు. అంతకంటే సిరులు కూడా అధికంగా లభించవు. సిరి లభించాలంటే వారికి ఎంతో కొంత ప్రాప్తి ఉండాలి. ఆ ప్రాప్తి విద్యాభ్యాసం వల్లనే లభిస్తుంది. ఈ జన్మలో కాకపోతే ఏ జన్మలోనైనా అతనికి ఆ అమ్మవారి దయ ఉంటేనే విద్యా లక్ష్మి లభించేది. మానవ జన్మమెత్తి పరమాణుబలం బగుమేధనుంది లోకాన మనోజవమ్మున సుఖమ్మును పొందు రహస్యము ఇంతటిన్ కానగలేని మూర్ఖుని ప్రకారము నేమనవచ్చు శారదా వీనికి నీ దృగంచల సుభిక్షత కలిగిన మేలు కలగదే. మానవ రూపాన్ని ధరించి అద్భుతమైనటువంటి మేధాశక్తిని పొంది ఈ లోకంలో వేగవంతమైనటువంటి బుద్ధిబలాన్ని పొందడానికి, తద్వారా సుఖాన్ని పొందడానికి కారణమైనటువంటి రహస్యం ఏదైతే ఉందో అది విద్యాభ్యాసం. దాన్ని తెలుసుకోలేనటువంటి మూర్ఖుని యొక్క పద్ధతిని ఏ విధంగానూ మనం విమర్శించలేము. కాకపోతే ఆ అమ్మవారు అతనికి కరుణాకటాక్షాలను ప్రసాదించాలి, అతనికి మేలు చేయాలి. తల్లివి నీవు పుట్టుకను దారతతో తగు బుద్ధినిచ్చి జాబిల్లిని దాకు శాస్త్ర పరివృద్ధిను సంగి అభీష్టమిచ్చి విద్యుల్లత వంటి శక్తినిడి తోడుగా వాక్కులనిచ్చి మేలు మాకెల్లడ కల్గజేయుచు రహింపవెవాణి మనోభివాదముల్. ఓ వాణి మహాసరస్వతి, నా మనస్సు చేతనే నీకు నమస్కారములు అర్పిస్తున్నాను తల్లి. నీవు తల్లివి, మేము పుట్టుకునించి పుట్టుకతోనే మాకు ఉదారమైనటువంటి విస్తృతమైన ప్రశాంతమైనటువంటి బుద్ధిని ప్రసాదించి ఆకాశాన్ని అంటేటువంటి శాస్త్రాభివృద్ధిని పొందేటువంటి అదృష్టాన్ని మా కోరిక తీరే విధంగా మాకు అనుగ్రహించు తల్లి. చక్కని మెరుపు వేగం కలిగినటువంటి శక్తిని మాకు ప్రసాదించి చక్కని వాగ్బలాన్నిచ్చి మాకు ప్రతి చోట కూడా మేలు కలిగించు తల్లి అని ఆ అమ్మవారిని వేడుకోవాలి. వాగ్దేవి భవదీయ దృగ్విషయ శోభాశ్లేషమున్నంత సమ్యగ్దీపావళి కంతిపుంజములు సంభావించి మా ఊహలున్ దిగ్దేశంబుల రమ్య వగ్జరిగను దీపించి వర్తిల్లగా దిగ్దంతుల్ ఘనవేద పాఠముల ఉత్తేజమునన్ పల్కెడిన్. అమ్మా వాగ్దేవి, నీ యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మేము దీపావళి పండుగ చేసుకున్నట్టుగా కాంతి పుంజములను సంభావించి మా ఊహలన్నిటినీ కూడా యావత్ ప్రపంచము వ్యాపింపజేస్తావమ్మా. దిగ్దంతులైనటువంటి వేద పండితులు ఏ విధంగా వేద పాఠాలను ఉత్తేజంతో పలుకుతూ ఉంటారో అలాగే మేము కూడా మాకు లభించినటువంటి మేధాశక్తితో ప్రపంచం అంతటికీ కూడా విద్యాబుద్ధులు అందజేస్తాం తల్లి. విశ్వమ్మంత యువాంగ్మయోద్భవము విశ్వేషుండు వాగ్దేవతా శశ్వత్కంతులలీనమౌచు సృజనోత్సాహము రూపించు లోకైశ్వర్యమ్మును వాగ్విలాసగరిమన్ హత్తిల్లి శోభిల్లు వాగ్విశ్వమ్మే ధనలక్ష్మి భూషణము సాక్షీభూతమీ లోకమే. ఈ లోకమంతా కూడా వాంగ్మయీ యొక్క అనుగ్రహం చేత ఉద్భవించింది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే ప్రపంచం అంతా కూడా నడుస్తూ ఉంది. ఈ ప్రపంచాన్ని పాలించే ప్రభువు ఆ వాగ్దేవత యొక్క కాంతులలో కలిసిపోతూ లోకంలో సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. లోకంలో ఐశ్వర్యాన్ని వాగ్విలాసం చేతనే పెంపొందింపచేస్తున్నాడు. ఈ వాక్ అనేటువంటి యొక్క అదృష్టమే ధనలక్ష్మికి అలంకారం, దానికి సాక్షి ఈ ప్రపంచమే. మనం మాట్లాడటం వల్లనే సంపదలను సంపాదించుకుంటున్నాం. మనకు నోరు లేకపోతే, మాట్లాడలేకపోతే, మనం మగవాళ్ళమైపోతే, అసలు మన మనసు ముద్దుబారిపోతే మనం ఏమైనా చేయగలమా, ఏమైనా సాధించగలమా? మనం ఏమాత్రమైనా ఆలోచిస్తున్నామంటే, మాట్లాడుతున్నామంటే, పని చేస్తున్నామంటే మన మేధాశక్తి ఎంతో కొంత ఉండటం మధ్యలోనే మనం వ్యవహరించగలుగుతాం. మాటయే ఈ లోకానికి మూల కారణం, పలుకే బంగారం. ఇరువురి మధ్యలో ఇరకాటమును పెట్టి తీట తీర్చును మన మాట తీరు. మన మాట తీరు ఎట్లా ఉండాలి? సక్రమంగా ఉండాలి. లేకపోతే ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టేటువంటి విధంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. మంచి మాటను కీర్తిమానితం ముగగూర్చి మర్యాద పెంచును మాట తీరు. మంచివాడు అనేటువంటి కీర్తి ఎలా వస్తుంది? మర్యాద ఎలా పెరుగుతుంది? మాట తీరు వల్లనే పెరుగుతుంది. పాండిత్యమది ఏమో పది మందికి నిజెప్పి మన్నింపజేయును మాట తీరు. మన పాండిత్యం ఏమిటో, పది మందికి మనం చెప్పగలిగినటువంటి గౌరవాన్ని పొందగలిగినటువంటి సామర్థ్యం ఏమిటో తెలిసేది మన మాట తీరు వల్లనే. పాపపుణ్య ఫలాల భాగ్య విశేషము తేటపరచును నోటి మాట తీరు. మనం పొందేటువంటి పాపం, పుణ్యం, అదృష్టం, సంపద ఇవన్నీ కూడా మనకు లభించేది మన నోటి మాట తీరు వల్లనే. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. తెలివితేటల దీధితుల్ తెలియబరచునట్టి దృష్టాంతమది మాటయగునుగాన. మనం ఎంతపాటి తెలివితేటలు గలవాళ్ళమో, మన యొక్క మేధాశక్తి ఎటువంటిదో తెలియడానికి ఒక నిదర్శనం మన మాట. మాట తల్లిని గమనించి నోట బట్టి పలుకవలయును తొందరపడుట వలదు. కాబట్టి మాట అనేటువంటి దాన్ని నోట పట్టి జాగ్రత్తగా ఆలోచించి తొందరపడకుండా ఆలోచనాపూర్వకంగా మనం మాట్లాడాలి. మాట కలహింపజేయు సయ్యాట గూర్చు మనసు పులకింపజేయును మనగజేయు మాట మరణం మెయ్యవు అవమానమసగు మాట ఏ స్వర్గతుల్యము మానవులకు. ఈ లోకం స్వర్గతుల్యం కావాలంటే ముందు మన నోటి మాట సక్రమంగా ఉండాలి. మనం అందరితోటి కూడా మర్యాదగా మనం మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలి. మాట మూలానే కలహములు వస్తాయి, మాట మూలానే స్నేహం కలుగుతుంది, మాట వలన మన మనస్సు ఎదుటివాళ్ల మనస్సు కూడా పులకిస్తాయి. అందువలన మాటయే మనకు మరణ సదృశ్యం అవుతుంది. మాట మూలనే అవమానం కలుగుతుంది, సన్మానం కలుగుతుంది. అందువల్ల మాటను జాగ్రత్తగా వాడుకుంటే అప్పుడు ఈ లోకమే మానవులకు స్వర్గతుల్యమవుతుంది. స్వస్తి.
మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం.
మాటే మంత్రము
మనసే బంధము.
యువర్ స్టేషన్ 90.1 NBC FM.
మరి మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటారండి?
లోకంలో మన యొక్క ప్రవర్తన చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మనకు తెలియదు, గమనించం, పట్టించుకోం. ఏమిటంటే మన ఇష్టం వచ్చినట్టుగా మనం వ్యవహరిస్తున్నాం అనుకుంటాం, కానీ మన ప్రవర్తన అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది మనం ఎవరితో కలిసి తిరుగుతున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో ఎక్కువసేపు కాలక్షేపం చేస్తున్నాం అనే వాటి మీద ఉంటుంది. పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏమిటంటే, ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటే ముందుగా అతను ఎవరితో స్నేహం చేస్తున్నాడో ఆ అంశాన్ని కనిపెట్టమన్నారు. ఎటువంటి వాళ్లతో కలిసి తిరుగుతున్నాడు, అతని స్నేహితులు ఎటువంటి వారు, అతని అలవాట్లు ఎటువంటివి, ఎక్కువగా అతను దేన్ని కోరుకుంటూ ఉంటాడు అనేవి మనం గమనించినట్లయితే వాటి ఫలితంగా అతని వ్యక్తిత్వం బయటపడుతుంది అని చెప్తారు. ఏమిటది వాటిని బట్టి ఏముంటుంది? ఏ వ్యక్తికైనా అతని యొక్క మనస్తత్వం అతనికి ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ పరిసరాలను బట్టి నిర్ణయించడం అనేటువంటిది ఏమిటి అంటే వాటి యొక్క ప్రభావం చేత ఇతని వ్యక్తిత్వం మసగబారుతుంది, అతని యొక్క అసలు తత్వం మసగవేస్తుంది. దాంతో పరిసరాల ప్రభావం ఆధిపత్యాన్ని తీసుకుంటాయి. అది ఎలాగంటే ఏదో నేనేదో పెద్దవాళ్ళు చెప్పారు అని ఊరికే చెప్పడం కాదు. ఇదే అంశాన్ని భర్తృహరి కూడా సుభాషితాల్లో చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం, జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం, మానోన్నతిం దిశతి పాపమపాకరోతి, చేత ప్రసాదయతి దిక్షుతనోతి కీర్తిం, సత్సంగతి కథయకిం నకరోతి పుంసాం అంటాడు. జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం, మానోన్నతిం దిశతి పాపమపాకరోతి, చేత ప్రసాదయతి దిక్షుతనోతి కీర్తిం, సత్సంగతి కథయకిం నకరోతి పుంసాం. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము అనే దాన్ని బట్టి దాని ప్రభావం ఏమిటంటే, బుధుడు అనేటువంటి వాడు బుధగ్రహం కానీ పండితుడు అనేటువంటి వాడు కానీ ఒక వ్యక్తి కానీ దుర్మార్గులతో కలిస్తే దుర్మార్గుడవుతాడు, మంచివారితో కలిస్తే మంచివాడవుతాడు. ఇది సహవాస ఫలితం. సహవాసము ఎవరితో కలిసి ఉంటున్నాడు. కొంతమంది దుష్టజనులు ఉన్నారనుకోండి, వాళ్ళు దుర్బలత్వంతో మాట్లాడుతూ ఉంటారు, చెడు స్వభావంతో మాట్లాడుతూ ఉంటారు, చెడు ఆలోచనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి ఆలోచనలు, మాట్లాడే మాటలు మనిషి మీద ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇతడు వస్తుత సహజంగా మంచివాడే అయినప్పటికీ ఆ మాటలు, ఆ స్నేహితుల యొక్క ప్రభావం ఇతని మనసు మీద పడి ఇతను కూడా వారిలాగా ఆలోచించడం మొదలు పెడతాడు. మనకు సామెత చెప్తారు, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. ఒక 6 మాసాలు కనుక మనం స్నేహం చేస్తే వారి అలవాట్లు మనకు వస్తాయి, మన అలవాట్లు వారికి పెడతాయి. అందుకనే తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. పిల్లవాడిని స్నేహితులతో జతకట్టించేటప్పుడు అవతల పిల్లలు ఎటువంటి వాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళా, మంచి అలవాట్లు కలవాళ్ళా లేనివాళ్ళా చూసుకొని అటువంటి వారితోనే తమ పిల్లల్ని జతకట్టించాలి. లేదనుకోండి దుర్మార్గులు అల్లరి చేస్తూ ఉంటారు, చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటారు, తప్పులు మాట్లాడతారు, తప్పులు చేస్తారు. ఏమీ తెలియనటువంటి మన పిల్లలకు కూడా ఇటువంటి అలవాట్లు సహవాస దోషం చేత వచ్చేస్తాయి. అంచేత పిల్లల పెంపకం అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి అంశం. పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా సరే, అన్నీ తెలిసిన వాళ్ళైనా సరే, అనుకోకుండా కనుక చెడ్డవాళ్లతో కలిస్తే ఈ మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అయిపోతారు. ఆ చెడ్డవాళ్ళు ఈ మంచివాడితో కలిసినప్పుడు ఇతను మంచితనం గనక బలంగా ఉన్నట్లయితే ఈ మంచితనం ప్రభావం చేత దుర్మార్గులు సజ్జనులవుతారు. ఈ ఇద్దరిలోనూ కూడాను ఎవరు బలవంతులు, తమ ఆత్మీయతను, తమ ముద్రను ఎవరు బలంగా ప్రసరింపజేస్తున్నారు అనే దాన్ని బట్టి సజ్జనులు దుర్జనులవుతారు, దుర్జనులు సజ్జనులవుతారు. దుర్మార్గులతో కనుక సహవాసం చేసినట్టయితే మంచివాళ్ళు బుద్ధిమాన్యులైపోతారు, తెలివితక్కువాళ్ళైపోతారు, తమకున్న తెలివితేటలను కూడా కోల్పోతారు. వారితో సహవాస ఫలితంగా వీరు అసత్యవాక్యాలు పలుకుతారు, అబద్ధాలాడడం నేర్చుకుంటారు, గౌరవాన్ని కోల్పోతారు, పాపపు ఆలోచనలు చేస్తారు, పాప పనులు చేస్తారు, మనస్సు పాడు చేసుకుంటారు. అన్ని చోట్ల కూడా వీరికి అపకీర్తి వ్యాపిస్తుంది. అదే కనుక మంచి వాళ్ళతో స్నేహం చేశారనుకోండి, వాళ్లకున్నటువంటి తెలివి తక్కువతనం పోతుంది. అవతల వాడు సజ్జనుడైతే వాడు వీడిలో ఉన్నటువంటి బుద్ధిమాంద్యతను తొలగిస్తాడు. వాడు మాట్లాడే సత్యవాక్కుల ప్రభావం చేత ఇతని మనసులో మార్పు వస్తుంది. అతను మంచివాడైతే అతని మూలకంగా వెనక అనుసరిస్తున్నవాడు కూడా గౌరవాన్ని పొందుతాడు, అతని పాపాలను పోగొట్టుకుంటాడు, మనసును బాగు చేసుకుంటాడు, అన్ని వైపులా కూడా మంచి పేరు సంపాదించుకుంటాడు. అంచేత మంచివాళ్లతో కలిస్తే మంచివాళ్ళు అవుతాం, చెడ్డవాళ్లతో కలిస్తే చెడ్డవాళ్ళం అవుతాం. అందుకే చెప్తున్నాడు, జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం, మానోన్నతిం దిశతి పాపమపాకరోతి, చేత ప్రసాదయతి దిక్షుతనోతి కీర్తిం, సత్సంగతి కథయకిం న కరోతి పుంసాం. ఈ సూక్తిలో సహవాస దోషాన్ని గురించి చెబుతూ ఎటువంటి వారితో సహవాసం చేయాలి, ఎవరితో మాట్లాడాలి. ఇక్కడ కాళిదాసు కూడా చెప్పినటువంటి మాట ఒకటి గుర్తొస్తుంది. ఏమిటంటే ఎవరితో మాట్లాడాలి అంటే సంబంధమాభాషణ మాత్రమాహుహు అంటాడు. సంబంధం అనేటువంటిది ఆభాషణము చేతనే కలుగుతుంది, ఇతరులతో మాట్లాడడం వల్లనే సంబంధం కలుగుతుంది. స్నేహం కానీ అనుబంధం కానీ ఆత్మీయత కానీ కేవలం మాటల వలనే కలుస్తుంది. పరమేశ్వరుడు పార్వతీదేవి తపస్సును పరీక్షించడానికి కపట జంగమ రూపంలో వచ్చాడు. వచ్చి ఆవిడ్ని అనేక రకాలుగా చెలింపజేయడానికి మాట్లాడుతున్నాడు. పరమేశ్వరుడు భిక్షాటనం చేస్తాడని, అతడు సంపన్నుడు కాడని, వికృతాకారంతో ఉంటాడని, నాగాభరణుడని రకరకాలుగా చెప్పాడు. ఆవిడకున్నటువంటి ఆసక్తిని తొలగింపజేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆవిడ ఏవీ కూడా వినలేదు, పట్టించుకోలేదు. ఎవరవయ్యా నువ్వు, అనవసరంగా వచ్చి నా మానాన్ని చెడగొడుతున్నావు, నా మనోభావాల్ని తగ్గిస్తున్నావు, పాడు చేస్తున్నావు అన్నప్పుడు ఆయన చెప్తాడు, నేను నీకు బంధువుని అంటాడు. ఎలా బంధువు అవుతావు, నీకు నాకు చుట్టకం ఏమిటి? ఏమీ లేదు, మాట్లాడాను కదా, ఈ మన ఇద్దరం మాట్లాడుకోవడం చేత బంధుత్వం ఏర్పడుతుంది, సంబంధం కలుగుతుంది. సంబంధం ఆభాషణ మాత్రమాహుహు, ఇలా మనం మాట్లాడుకోవడం చేత మనకు సంబంధం కలిగింది, ఆ సంబంధం చేత నేను మాట్లాడుతున్నాను అంటాడు. అయితే మంచి వాళ్లతో మాట్లాడితే మంచి ఫలితాలు వస్తాయి, వాళ్ళు మంచి దారిలో నడుస్తూ ఉంటారు కాబట్టి వీణ్ని కూడా తనతో పాటు తీసుకెడతారు. దుర్మార్గుడితో కనుక నడిస్తే వాడు చేసే అకృత్యాలన్నింటిలో వీణ్ణి కూడా కలుపుకుంటాడు. ఇప్పుడు పిల్లలు చెడిపోతున్నారు అంటే పిల్లల్ని పట్టించుకోకపోవడం చేతనే. వాళ్ళు మంచిదారిలో పెడుతున్నారా చెడ్డదారిలో పెడుతున్నారా అంటే మనం ఏమనుకుంటాం, పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, ఏదో పిల్లలతో ఆడుకుంటున్నాడులే అనుకుంటాం. ఏం ఆడుకుంటున్నాడు? అతను ఆడుకునేటువంటి ఆ సహవాసగాళ్ళు ఎవరు? వాళ్ళ ప్రవర్తన ఏమిటి? వీళ్ళు దొంగాటలాడుతున్నారా, కిరాతక పాటలాడుతున్నారా, కిల్బిషపూరితమైనటువంటి మాటలు పాటలు పనులు చేస్తున్నారా? అది మనం గమనించాలి. బాధ్యత వదిలిపెట్టేయకూడదు. దానికే ఈ శ్లోకానికి అనువాదంగా ఏనుగు లక్ష్మణ కవి చెప్తాడు ఒక పద్యం. సత్యసూక్తి ఘటించు ధీ జడిమ మన్సు, సత్యసూక్తి ఘటించు ధీ జడిమ మన్సు, గౌరవమసంగు జనులకు కలుషమడచు, కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు, సాధు సంగంబు సకలార్థ సాధనంబు, సాధు సంగంబు సకలార్థ సాధనంబు. మంచి వాళ్లతో కనుక మాట్లాడినట్టయితే ఇది సాధు సంగమం. ఈ 10 మంది పండితులతో మాట్లాడుతూ పండితుల మధ్యన తిరుగుతూ ఉంటే నీకు కూడా ఎంతో కొంత పాండిత్యం లభిస్తుంది. 10 మంది మంచివాళ్లతో కలిసి తిరుగుతుంటే, ఇప్పుడు చూడండి, స్త్రీలు తలలో పరిమళభరితమైనటువంటి పూలు ధరిస్తారు. ఎందుకు? ఆ పువ్వు యొక్క సువాసన తలకు అంటుకుంటుంది. ఈ తల స్వేదంతో నిండి ఉన్నప్పటికీ కూడా ఆ స్వేదభరితమైనటువంటి దుర్వాసన తొలగిపోయి ఈ పుష్ప పరిమళం తలకు అంటుకుంటుంది. అందులో తమ తలలో ఉన్న దోషం తొలగిపోయి ఈ సుగుణం లభిస్తోంది. ఇది సాధు సంగతి వలన, మంచి వాళ్ళని కలవటం వలన. అందువల్ల పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, మనం పెద్దవాళ్ళం ఎవరితో కలుస్తున్నాము, దాని మూలకంగా మనకు సద్గుణాలు వస్తున్నాయా దుర్గుణాలు వస్తున్నాయా అనేది చూసుకోవాలి. మనిషి సంఘజీవి, ఒంటరిగా ఉండలేడు. ఎవరితోనూ కలవకుండా ఏకో నారాయణ అన్నట్లుగా నారాయణమూర్తిలాగా ఒకడుగానే ఉండలేడు. పక్క వాళ్ళతో కలవాలి, స్నేహితులతో కలవాలి. స్నేహితులతో కలవకుండా ఒంటరిగా ఉండలేం. ఆ కలిసేటప్పుడు ఆ స్నేహితుల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. వాడు దొంగ అయితే మనకు దొంగతనాలు నేర్పుతాడు, వాడు అసత్యవాది అయితే మనకు అబద్ధాల ఆటను నేర్పుతాడు. ఒకప్పుడు ఒక విద్యార్థి చక్కని బుద్ధిమంతుడు, చక్కగా చదువుకుంటున్నాడు, చాలా మంచి అలవాట్లు గలవాడు, కానీ అనుకోకుండా ఒక దుర్జన సమూహంతో కలవలసి వచ్చింది. వాళ్ళందరూ కూడా అబద్ధాలు ఆడుతున్నారు, అకృత్యాలు చేస్తున్నారు, మధుపానం చేస్తున్నారు, ధూమపానం చేస్తున్నారు. వాళ్ళతో కలిసేసరికి ఒకడు ఆ ధూమపానానికి సంబంధించింది ఒకటి తీసుకొచ్చి వీడి నోట్లో పెట్టాడు. తప్పు లేదురా, ఏమి లేదు, మేమంతా చేయడంలే, పదుగురాడు మాట పాడియ్యి ధరజల్లు, 10 మంది ఏం చేస్తే అదే ధర్మం అదే న్యాయం, కాబట్టి మేమంతా చేస్తే లేని తప్పు నువ్వు చేస్తే వస్తుందా, నువ్వు ఒక్కడవే బాగుంటావా, మేమంతా చెడిపోతావా, కాదు మాతో పాటు కలు. నేర్పారు, ధూమపానం నేర్చుకున్నాడు, మధుపానం నేర్చుకున్నాడు. అట్లాగే అతని యొక్క ప్రవర్తన మారిపోయింది, దురలవాట్లు అలవడ్డాయి, చెడిపోయాడు. ఎందువల్ల? ఆ దుర్జన సహవాసం చేత. అదే ఒక దుర్జనుడు 10 మంది మంచివాళ్ళ మధ్యన కూర్చుంటే 10 మంది చెప్తారు, ఒరే నువ్వు చేసేది తప్పురా, ఇలా చేయకూడదురా, మమ్మల్ని చూడు మేమందరం ఎంత పవిత్రంగా ఉన్నామో అన్నప్పుడు వీడు నిజమే నేను పవిత్రంగా ఉండాలి, ఇట్లాంటి పనులు చేయకూడదు అనుకుంటాడు. కాబట్టి మనిషి యొక్క ప్రవర్తన ఎటువంటిదైనప్పటికీ కూడా సహవాస దోషం అనేది తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని గమనించుకుని స్నేహితుల్ని ఎంపిక చేసుకోవాలి, లేకపోతే మన యొక్క ప్రవర్తన మారిపోతుంది.
ఇప్పుడు మన జనరంజని టీమ్ మెంబర్ ప్లస్ బ్రాడ్కాస్టర్ అయిన డాక్టర్ ఉషా శ్రీదేవి గారు ఒక చక్కటి పాట పాడారు, అది విందామా.
జీవునిలో సుఖముగా వసించుచు భోగములందు ప్రాణమే చేవ నశించిపోవునెడ చింతిల నేల శరీరమందునన్ జీవమే శోభనిచ్చు నది చెల్లిన శోభనమెందునుండు జీవావళికెల్ల తథ్యమిది అంతయు మాయ గ్రహింపవేమయా గ్రహింపవేమయా.
సుప్రభాత వేళ సూర్యోదయం వర్ణన ఎలా ఉంటుంది అంటే, తెల్ల తెల్లవారుచుండ ఉదధీతలమంతట నీలి తెల్ల చాపలు ఒక వలుగా పరచి, తెల్ల తెల్లవారుచుండ ఉదధీతలమంతట నీలి తెల్ల చాపలు ఒక వలుగా పరచి, భానుని కొల్వగా మంద్రమంద్రమై అలలవి వేదమంత్రముల అర్చన చేయగా, పిల్లవాయువుల్ సలలిత భాను భానువుల సన్నుతితో ఉదయించు భానుడున్. తెల్లతెల్లవారుతూ ఉంటే ఆ సముద్రపు ఉపరితలం మీద నీలివర్ణపు తెరచాపలు పరిచి సూర్యభగవానుణ్ణి సేవించడానికి అలలు వేదమంత్రాల మాదిరిగా మెల్లమెల్లని శబ్దాలు చేస్తూ కదులుతూ ఉండగా, పిల్లవాయువులు వాటి వెంట నాట్యం చేస్తూ స్తుతిస్తూ ఉండగా సూర్యభగవానుడు ఉదయిస్తాడు. ప్రాగరుణ భానుడనురాగరసరంజిత సమాగమన శోభల పరాగమతికింపన్, ప్రాగరుణ భానుడనురాగరసరంజిత సమాగమన శోభల పరాగమతికింపన్, వేగముగా ఆకాశ మహాగమన సిద్ధునకు సాగిలు కరమ్ములు సమాగతిని కోరన్, వేగముగా ఆకాశ మహాగమన సిద్ధునకు సాగిలు కరమ్ములు సమాగతిని కోరన్, త్యాగివల వీడుకొని ఏగడి కుమారుడగు భాగవత శీలుని యోగ పులకింతల్, యోగ ఫల తేజమను భోగమున కైవదది రాగమలయన్ రవి సమాగమము పంచున్. ప్రాగరుణ భానుడను రాగరసరంజిత సమాగమన శోభల పరాగమతి కింపన్, వేగముగా ఆకాశ మహాగమన సిద్ధునకు సాగిలు కరమ్ములు సమాగతిని కోరన్, త్యాగివల వీడుకొని ఏగడి కుమారుడగు భాగవత శీలుని వియోగ పులకింతల్, యోగ ఫల తేజమను భోగమునకై ఉదది రాగమొలయన్ రవి సమాగమము పంచున్. తూర్పు దిక్కును ఉదయిస్తున్న భానుడు ప్రేమరసంతో నిండినటువంటి ఎర్రని కాంతులతో ఆగమన భరితమైన పుప్పొడులను అతికిస్తూ ఉంటే సంతోషపడినటువంటి మహాసముద్రుడు అతి వేగంగా ఆకాశంపైకి తరలిపోయే నడకగల సూర్యుడికి అలలు అనే చేతులు చాపుతూ కుమారుడుగా భావించి రమ్మని పిలుస్తుంటే, ప్రేమాభిమానాలను త్యాగం చేసిన వాడికి వలె భాగవత శీలుడైన సూర్యభగవానుడు పైపైకి వెళ్ళిపోతుంటే కలిగిన వియోగ పులకింతలతో ఊగిపోతున్న సముద్రునికి సూర్యుడు తానొక మహాతేజస్సు అనే యోగ ఫలాన్ని పొందుతున్నానని చెబుతూ తన ఆత్మీయతను పంచుతున్నట్లుగా ఉంటుంది. ఏడు గుర్రములను బుంచి ఏక చక్రరథముపై ఏడు ఏడు లోకములను ఏలు భాస్కరుండిటన్, ఏడు వర్ణముల ధరించి ఏడు సుస్వరములన్ పాడు కొంచు తూర్పు తీర పంక్తినుదయమయ్యడిన్. ఏడు గుర్రములను బుంచి ఏక చక్రరథముపై ఏడు ఏడు లోకములను ఏలు భాస్కరుండిటన్, ఏడు వర్ణముల ధరించి ఏడు సుస్వరములన్ పాడుకొంచు తూర్పు తీర పంక్తినుదయమయ్యడిన్. ఒకటే చక్రం కలిగి ఏడు గుర్రాల చేత లాగబడేటువంటి రథం ఎక్కి ఏడేడు పద్నాలుగు లోకాలను పాలించే సూర్యభగవానుడు ఏడు రంగులతో ఏడు అక్షరాలతో ఏడు స్వరాలను ఆలపిస్తూ తూర్పు తీరపుటంచుపై ఉదయిస్తాడు. అరుణ మహట్టహాసములనంత విహాయ సభండ మండలం వరయుచు, అరుణ మహట్టహాసములనంత విహాయ సభండ మండలం వరయుచు పర్వే సర్వజన మోదకరమ్ముగ లోకమంతయున్, చిరుదరహాస వీచికలు చిత్తములందున తోప భాస్కరున్ వరదునిగా దలంచు అవారిత ప్రేమ నమస్కరింపగన్. అనంత ఆకాశమండలం అంతటా కూడా సూర్యుని అరుణకాంతులు సర్వజనులకు సంతోషాన్ని కలిగిస్తూ వ్యాపిస్తాయి. ఆ సంతోషం వల్ల అఖండమైన ప్రేమ నలతగా జనులు అతన్ని తమకు వరదునిగా తలంచి నమస్కరిస్తారు. నీలి మహోదధీతలము నీలిమతో అరుణార్ద్రకంతులన్మేలములాడజేసి పృథుమేదెనికిన్ పురుకింటి భానునిన్ కాలమనుజ్ఞ రూపడను కానుకగా రచయించిచ్చే ఐంద్రీ లలితోన్ముఖంబున తరింపగజేయుచు లోకవాసులన్. నీలిరంగు సముద్రం తనలో ఉన్న నీలిరంగునకు సూర్యుని అరుణారుణ కాంతులను జతచేసి భూమాతకు తాను కన్న సూర్యుణ్ణి కాలస్వరూపుడు అనే కానుకగా లోకవాసులను తరింపజేస్తూ తూర్పు ముఖం నుంచి అందిస్తుంది. లోకాల చీకట్లు పోకార్చు మహనీయ తేజోనిధానంబు తిలకమనగా లోకాల చీకట్లు పోకార్చు మహనీయ తేజోనిధానంబు తిలకమనగా అజ్ఞాన తిమిరమ్ము నరచూచిన ఎంత తరిమి కొట్టిడి వెల్గు తరణి అనగా నిద్రాతమి నిగూలు నీరేడు లోకాల జాగరించడి సత్వశాలి అనగా అన్నపానాదుల కాధారభూతుడై దీవింపవచ్చు ఆదిత్యుడనగా ఐంద్రి ముఖమున వెలుగొందు అతిథి దేవుడు ఏడుగుర్రాలు రంగుల ఏకచక్ర రథముపై వచ్చి శాసించు రవియతండు అంజలింపుడు లోకహిత ఈషుయనుచు. అన్ని లోకాల్లోనూ వ్యాపించి ఉన్నటువంటి చీకట్లను తరిమికొట్టే గొప్ప తేజోతిలకం అన్నట్లుగా తెలివి తక్కువతను అనే చీకట్లను తన చూపులతోనే పారద్రోలే వెలుగు ముద్ద అన్నట్లుగా నిద్రాంధకారంలో కూరుకుపోయిన ఈ 14 లోకాలను చైతన్యపరిచే శక్తిశాలి అన్నట్లుగా జీవులు తిని త్రాగే అన్నపానాదులను ప్రసాదిస్తూ లోకాలను దీవింపడానికి వచ్చినటువంటి ఆదిత్యుడు అనేట్లుగా తూర్పు ముఖాన 7 గుర్రాలపైన 7 రంగులతో కూడిన ఏకచక్రరథం పైన వస్తున్న సూర్యభగవానునికి నమస్కరించండి అయ్యా. ఓహో భాస్కరుడెంత శక్తియుతుడో, ఓహో భాస్కరుడెంత శక్తియుతుడో, ఉత్థానమైనంత దాసోహం మన్న జడ ప్రపంచమున తేజోరాశి పండించి జీవోహం మంచు సమస్త జీవులను ఆమోదించి చైతన్య సమ్మోహాక్రాంతిని నింపి కాలవిధి సంబోధించు భద్రాత్ముడై. సూర్యభగవానుడు ఎంతో శక్తి గలవాడు. ఉదయించింది మొదలు జడస్థితిలో ఉన్న ప్రపంచానికి తేజస్సునిచ్చి మీలోనే జీవాన్ని నేనే అన్నట్లుగా సమస్త జీవులను తన చైతన్యంతో నింపి సమయనిష్టను భద్రంగా పాటిస్తూ ఉంటాడు కదా. వేద విజ్ఞానము విస్తరించిన ఎట్లు వినువీధిను దయించు భానుడతడు, లేత బంగారు రంగు లేపనమును దాల్చి నేల ఫాలజ్వాల నేలునతడు, అంతకంతకు చండ కాంతివంతుండవుచు అఖిల లోకములేలు అబ్జభవుడు, విశ్రమించని విశ్వ విక్రాంత కంతి అయి విస్తరించడి వేద విదుడి తండు, కాలగమనము రూపించు ఘనుడి తండు, ధర్మపాలన గావించు ధన్యుడితడు, తెలివి గలిగించు మహనీయ తేజమితడు, సృష్టికర్తయు భర్తయు ద్రష్టయితడు. వేద విజ్ఞానం వలె వినువీధిలో ఉదయించి ఆకాశమంతా వ్యాపించిన కాంతిపుంజం ఈ సూర్యభగవానుడు. మొదట లేత బంగారు కాంతిని ధరించి ఉదయించి క్రమంగా త్రినేత్రుని 3వ కంటిమంటగా జ్వాలలను ప్రసరిస్తూ నేలను పాలించే తేజస్వంతుడు. ఉదయించిన తరువాత ప్రచండ కాంతివంతుడవుతూ సమస్త లోకాలను పాలించే పరమాత్మ ఇతడు. అలుపెరుగక ప్రపంచమంతటినీ కాంతివంతం చేసే వేద పురుషుడితడు. కాలగమనాన్ని నిరూపించే మహానుభావుడితడు. ధర్మపాలన చేసే ధన్యుడితడు. లోకాలకు తెలివిని కలిగించే కాంతి స్వరూపుడితడు. లేలేత భానుండు లీలా ప్రభావుండు లేత భానుండు లీలా ప్రభావుండు లోకైక విభుడు ఆరోగ్యకరుడు. తేజోనిధానుండు దివ్యాంశ రూపుండు కాల విజ్ఞాన సంకల్పధనుడు. శక్తి సంపన్నుండు ముక్తి సన్మిత్రుండు చిచ్చక్తి రూప సంజీవి అతడు. పంచభూతాత్ముండు బ్రహ్మాండ దీప్తుండు ప్రాణికోటికి జీవబంధువతడు. ఉదయ వేళకు మేల్కొల్పి ఉద్యమించి సృష్టినంతయు నడిపించు స్రష్టయ్యతడు. అతని కిరణాలు సోకిన ఆత్మశక్తి జీవకోటికి చిగురించి చేవనసగు. అప్పుడే ఉదయించిన సూర్యుడు లోకాలన్నిటికీ రారాజు, ఆరోగ్య ప్రదాత, ఎన్నెన్నో వరాలను అనుగ్రహించగలిగిన మహనీయుడు. ఆయన తేజస్సుకు నిధి వంటివాడు, దేవుని అంశతో ఆవిర్భవించిన వాడు. ఆయనయే కాలస్వరూపుడు, సమస్త విజ్ఞానాన్ని ధనంగా కలిగినవాడు, శక్తి సంపద గలవాడు, ముక్తిని ప్రసాదించగల మంచి స్నేహితుడు, శాశ్వతమైన శక్తి అనే సంజీవిని కలిగినవాడు, పంచభూతాలకు ఆశ్రయమైనవాడు, బ్రహ్మాండాన్ని ప్రకాశింపజేయగలవాడు, ప్రాణులందరకు జీవశక్తిని ప్రసాదించేవాడు, తాను ఉదయించే వేళకు జీవులను మేల్కొల్పి సృష్టిక్రమాన్ని నడిపించేవాడు. ఆయన కిరణాలు సోకినట్లయితే జీవులకు ఆత్మశక్తి చిగిర్చి సేవ లభిస్తుంది. కాబట్టి ప్రతివారు కూడా ప్రాతకాలంలో ఉదయించేటువంటి సూర్యభగవాను ఆరాధించండి, ఆయన్ను ఉపాసించండి.
కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ తో జనరంజని మీ ముందుకు వస్తుంది వచ్చే వారం. అంతవరకు నేను రాధాసుమంచి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. Thank you.